ఓకే, సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కక్షంలో 4వ స్కందం 19వ అధ్యాయం 29వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం 42వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో స్టార్ట్ చేసే కన్నా ముందు మంగళార్చన చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణీ. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధువ్యైవ చ అతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 29వ శ్లోకం. కొంచెం నా త్రోట్ బాగోలేదు, అందుకనే కొంచెం వాయిస్ తక్కువ ఉండొచ్చు, ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేను ఇప్పుడు. ఇత్యామంత్ర్యకృతుపతిం విదురాస్యార్ద్విజోరుషా శృఘస్తాన్ జుహ్వతో భేత్య స్వయంభూ ప్రత్యసేదత. సో ఇప్పుడు మనం చూస్తున్నాము పృథుమారాజు 100వ యజ్ఞం జరుగుతుంది. అందులో ఇప్పటివరకు జరిగిన విషయంలో చూసాము 100వ యజ్ఞం ఎలా అయినా కానీ ఆపేయాలనేసి, నిలిపివేయాలనేసి, అవ్వకూడదనేసి ఇంద్రుడు నానా రకాల సన్యాసి వేషాలు వేసుకుంటూ వచ్చి ఆ అశ్వాన్ని హరించుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ విజితాశ్వ పృథుమహారాజు అనే పుత్రుడు తీసుకొని వస్తున్నాడు. అది చూసి విసుగెత్తిపోయి క్రోధంతో ఇలా ఇంద్రుడు రకరకాల అధర్మాలని సృష్టిస్తున్నాడు, ఎలాగైనా సరే ఇంద్రుడిని శతమార్చాలి అని పృథుమహారాజు అతన్ని చంపడానికి అనేసి రెడీ అయిపోతాడు. సో అప్పుడు అది చూసి బ్రాహ్మణుల లెక్కల ఇది సరికాదు, శాస్త్ర విరుద్ధం, మీరు యజ్ఞం చేయాలి, ఇలాంటి యజ్ఞంలో ఇంద్రుణ్ణి మనము చంపకూడదు, మనం పూజిస్తాం ఆయన్ని. సో ఇప్పుడు ఇంద్రుడు చేసిన ఈ కార్యాల వలన ఆయన యొక్క పాపాలన్నీ కూడా పెరిగిపోయాయి. సో ఆయన పుణ్యఫలాలన్నీ తగ్గిపోయాయి. సో ఆయన శక్తి మొత్తం క్షీణించిపోయింది. సో మేము జస్ట్ మంత్రోచ్చారణ ద్వారా ఇంద్రుణ్ణి ఈ యొక్క మంటల్లోకి తప్పించగలము, అతమార్చేయగలము. సో మీరు దయచేసి ఆయన్ని వదిలించకండి, సరికాదు అని చెప్తారు. ఇప్పుడు సరే అనేసి పృథుమహారాజు విరమించుకుంటాడు ఇంద్రుడిని చంపడం దాని గురించి. సో వెంటనే అప్పుడు ఇక్కడ అక్కడ ఉన్న పురోహితులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంత్రోచ్చారణ చేయబోతున్నారు. అప్పుడు ఏం జరిగింది? సో అప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ విదురుడికి. ఆ సమయంలో ఇలాంటి ఉపదేశం లేకపోతే సూచన పురోహితులు ఆయనకి ఇచ్చారు, రాజుకి, పృథుమహారాజుకి ఇచ్చిన తర్వాత. ఈ విధంగా వాళ్ళు ఇంద్రుడి కోసం అనేసి ఇప్పుడు ఆహ్వానించడానికి కావాల్సిన మంత్రాల్ని చదవడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆహుతిలో ఆ మంత్రాలు చదివి ఆహుతిలో సమర్పించబోతున్నారో ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళని, ఇది చేయకూడదు, ఆపేయండి, ఈ యజ్ఞం ఆపేయండి వెంటనే అని చెప్పేస్తారు. సో మరి యజ్ఞం ఆపేయమనేసి వెంటనే ఆ 100వ అశ్వమేధ యజ్ఞాన్ని వెంటనే అక్కడే నిలిపేయమనేసి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు. సో ఇంకేం చెప్తున్నారో చూద్దామండి ఏం జరిగిందో మరి. నవధ్యో భవతామింద్రో యజ్ఞో భగవత్తను యం జిగాంసత యజ్ఞేన యస్యేష్టాస్తన వసురాః. సో బ్రహ్మదేవుడు అప్పుడు వాళ్ళందరితో ఏమంటున్నాడంటే, ఓ నా ప్రియమైన అందరూ పురోహితులారా, మీరు ఇలా ఇంద్రుణ్ణి చంపలేరు, చంపకూడదు, ఇది మీ యొక్క కర్తవ్యం కాదు. మీరు అర్థం చేసుకోవాలి, ఇంద్రుడు కూడా భగవంతుడు ఎలాగా ఆయన ప్రతినిధి, ఆయనతో సమానం. ఇంకా ఆ భగవంతుడికి సహాయం చేసే వారిలో అందరికన్నా శక్తివంతమైన వాడు ఇంద్రుడు ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో మేనేజ్మెంట్ చేయడానికి. మీరు ఈ యజ్ఞం ద్వారా అన్ని రకాల దేవతలను సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీకు తెలిసే ఉండాలి అన్ని దేవతలు కూడా ఇంద్రుడి యొక్క అనుచరులు లేకపోతే ఆయన యొక్క అంశాలు మాత్రమే. సో అటువంటి ఇంద్రుణ్ణి మరి మీరు ఎలా ఈ యజ్ఞం ద్వారా చంపాలనుకుంటున్నారు? ఇది సరైన విధానం కాదు, మీరు చేసే పని సరైన కార్యం కాదు అని ముందు బ్రహ్మదేవుడు సూచిస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు బ్రహ్మదేవుడు చూద్దాం. తద్ ఇదం పశ్యతమః ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్ విజిఘాంసత. ఈ విధంగా ఈ యజ్ఞము అవ్వకూడదు, పృథుమహారాజ్ చేసే మహాయజ్ఞం 100వ యజ్ఞం అశ్వమేధ యజ్ఞం జరగకూడదు అనేసి ఇంద్రుడు ఎన్నో రకరకాల ధర్మ పద్ధతుల్ని అనుసరించి దీన్ని యజ్ఞం కాకుండా చూడడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంద్రుడు ఈ చేసిన అధర్మ కార్యక్రమాల వల్ల చాలామంది ఇప్పుడు ఈ అధర్మ పదాన్ని అనుసరించడానికి ఆయన ఒక దారిని చూపించాడు చాలామందికి, అధర్ములకి. సో అందుకనే దీని ద్వారా అసలైన ధర్మము అధర్మం ఏంటనేది సరిగ్గా గుర్తించలేని పరిస్థితికి వచ్చేస్తారు జనాలు. ఇదే సరైన ధర్మం అనుకుని ఇలాంటి ధర్మాన్ని కూడా అధర్మాన్నే ధర్మంగా పాటించవచ్చు. సో ఈ విధంగా భవిష్యత్తులో సరైన ధర్మ విధానానికి దారిని మళ్లించేశాడు ఇంద్రుడు. సో అందుకనే మీకు ఈ విషయాల గురించి గుర్తు చేస్తున్నాను. మీరు కనుక ఇంకా అతన్ని విరోధించడానికి ప్రయత్నిస్తే, ఆయన్ని ఆపడానికి కానీ ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే అతని శక్తిని ఇంకా దుర్వినియోగం చేసుకుంటాడు. తద్వారా ఇంకో రకరకాల అధర్మాల్ని, అధర్మ పద్ధతుల్ని ఆయన సృష్టిస్తాడు. ఇప్పుడు ఇందులో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు బ్రహ్మదేవుడు ఇంద్రుడిని దండించద్దు, ఇంద్రుడిని దండించడానికి ఎంత ప్రయత్నిస్తారో అంత ఆయన ఇంకా తన పవర్ని మిస్యూజ్ చేసుకొని ఇంకా తప్పుడు పనులు చేస్తాడు, ఇంకా తప్పుడు మార్గాలు, అందరికీ తప్పుడు ధర్మాలని సూచిస్తాడు. సో అందుకే మీరు అతన్ని ఈ విధంగా దండించకండి, అతను మహా గొప్ప వ్యక్తి, భగవంతుడితో సమానం, ఆయన ప్రతినిధి, ఆయన సహచరుడు అన్ని ఆయన, ఆయనను అంటే ప్రొటెక్ట్ చేయడానికి, ఇంద్రుడిని ప్రొటెక్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు వచ్చేసాడు. చూసారా అక్కడ తప్పు ఎవరిది? ఇంద్రుడిది తప్పు, కానీ ఇంద్రుడిని మందలించట్లేదు. ఎవరిని ఆపేస్తున్నారు? పృథుమహారాజుని. పృథుమహారాజు చేసే పని తప్ప కాదు, ఆయన చేసే కరెక్ట్ పని. ఆయన యజ్ఞం చేస్తున్నాడు, నువ్వు యజ్ఞం చేసే అవసరం లేదు, బంద్ చేయని చెప్పేశారు. యజ్ఞం ఆపేసే అని చెప్పేశారు. ఆయన ఎవరి కోసం చేస్తున్నారు యజ్ఞ? భగవంతుడి సంతృప్తి కోసం. సో భగవంతుడి సంతృప్తి కోసం చేసే పృథుమహారాజుని యజ్ఞం ఆపేయమని చెప్పి అధర్మాన్ని పాటించే ఇంద్రుడిని ఏమి చేయకండి అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఇందులో మీరు అర్థం చేసుకోవడానికి చాలా గొప్ప శిక్షణలు ఉన్నాయి మన భక్తుడి జీవితానికి. సో ప్రభుపాల ద్వారా కొన్ని చెప్తారు, సో మనము చూసుకుంటూ వెళ్దామంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్. ఎందుకు బ్రహ్మదేవుడు అలా ఇంద్రుణ్ణి దండించకుండా మందలించకుండా అతన్ని సంరక్షిస్తున్నాడు? ఇంకా ప్రతిమారా చేసి వంద యజ్ఞాన్ని ఆపేయమని చెప్పేశాడు. పృతుకీర్తే పృతోర్భూయాత్ తార్హ్యే కోనశతక్రతుః అలం తే క్రతుభిః స్విష్టైర్ యద్ భవాన్ మోక్ష ధర్మవిత్. ఇప్పుడు ఏమన్నాడు బ్రహ్మదేవుడు, ఓ పృతు 99 తార్హ్యే కోన శతక్రతు, అదో ఈ 99 నువ్వు యజ్ఞాలు అంటే ఒకటి తక్కువ, శత 100కి ఒకటి తక్కువ, 99 యజ్ఞాలే నువ్వు చేయికాక. సో చేసావు ఆల్రెడీ 99, అక్కడే ఆపేసే నువ్వు, ఇంకా 99 చేస్తావు, ఇంకో 100 అవసరం లేదు నువ్వు యజ్ఞం చేయడం అని బ్రహ్మదేవుడు నిర్ధారించి చెప్పేశాడు. దాని తర్వాత పృథుమహారాజు మళ్ళీ, ఎందుకు పృథుమహారాజు, నీకైతే అర్థమవుతుంది నీకు ధర్మం అంటే తెలుసు, మోక్షం అంటే మోక్ష మార్గం నీకు తెలుసు, అటువంటప్పుడు నువ్వు అన్నీ తెలిసినవాడు, మోక్షం పొందే మార్గాన్ని అన్నీ తెలిసినవాడివి, మరి ఎందుకు నువ్వు ఇటువంటి యజ్ఞాలు చేసి ఏం లాభం? ఇది బ్రహ్మదేవుడు అంటాడు చూడండి పృథుమహారాజుకి. సో ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే, పృథుమహారాజుకి తెలుసు మోక్షం వెళ్ళే దారి పద్ధతి. సో పృథుమహారాజు ఇప్పుడు అలా అందరినీ సరైన ధర్మ పదంలో నడపాలి, అది ఆయన కర్తవ్యం. కానీ ఇప్పుడు ఇంద్రుడు అతను అధర్మాన్ని సృష్టిస్తున్నాడు. సో అతను ఎలాగైనా ముందు అధర్మాన్ని సృష్టించడం అనేది ఆపేయాలి, అది ముఖ్యమైన పాయింట్. సో అందుకనే ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్, చాలా ఉన్నాయి, ఒకటి పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. సో ఇటువంటి అధర్మాల్ని వెంటనే నిలిపివేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చి ముందు యజ్ఞం ఆపేశాడు. ఎందుకంటే యజ్ఞం కారణంగా ఇంద్రుడు ఇంకా అధర్మాలు చేస్తున్న అధర్మాల్ని సృష్టిస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్పానంటే, ఇక్కడ నువ్వు పృథుమహారాజు, నువ్వు భగవంతుడు యొక్క శక్తివేశ అవతారం, మహాభక్తుడివి, నీకు అసలు యజ్ఞాలు చేసే అవసరమే లేదు, నువ్వు ఎలాగో మోక్షాన్ని పొందేసావు అంటే మోక్షాన్ని పొందగలవు. సో అందుకే ఇవన్నీ కర్మకాండి యజ్ఞాలు, ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే కర్మీల కోసం, వాళ్ళకు నువ్వు ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి నువ్వు చేస్తున్నావు, సరే మంచిదే. కానీ ఇప్పుడు ఇది చేయడం ద్వారా అక్కడ అధర్మాన్ని సృష్టిస్తున్నాడు ఇంద్రుడు, కాబట్టి ఇటువంటి చేయడం అవసరం లేదు ఇప్పుడు నీకు, నీకు విషయం తెలిసిందే. సో అందుకనే ఇవన్నీ కర్మకాండీయ కార్యక్రమాలు కనుక, ఇంకా భక్తుడనేవాడు ఈ కర్మకాండీయ స్థానం కన్నా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానంలో ఉంటాడు. సో అలాంటి భక్తుడికి ఇలాంటి కర్మ కార్యక్రమాలు, కర్మకాండీయ కార్యక్రమాలు చేసే అవసరమే లేదు. కాకపోతే ప్రజలకి ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి, ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజు స్థానంలో ఉన్నాడు కదా, యథారాజ తత్త ప్రజ. సో రాజు అనుసరించినట్టే ప్రజలు కూడా అనుసరిస్తారు. మా రాజు మరి ఉన్నతమైన భక్తుడి స్థానంలో ఉన్నాడు, మరి సాధారణ ప్రజలు ఉన్నారా ఆ స్థానంలో? లేరు. మరి భక్తి చేసుకోకుండా ఇటు కర్మకాండ వర్ణాశ్రమం ఏమి పాటించలేదు అనుకోండి, మరి ఎటు వెళ్తారు, నరకానికి వెళ్తారు. అందుకనే అలాంటి సాధారణ ప్రజలకి వాళ్ళు కనీసం వర్ణాశ్రమ ధర్మం, కర్మకాండ అయినా చేసుకునేటట్టుగా ఉండే, అట్లీస్ట్ కనీసం వాళ్ళు నెక్స్ట్ ఒక మనిషి జన్మ, ఒకవేళ వీలైతే భవిష్యత్తులో ధర్మాన్ని అనుసరించి భగవంతుడిని సంతృప్తిపరిచి భగవద్ధామానికి వెళ్ళొచ్చు భక్తి చేసుకొని, లేకపోతే కనీసం ఇదన్నా చేసుకొని నరకానికైనా వెళ్ళకుండా ఉంటారు. సో అందుకే ఇలాంటివన్నీ సెట్ చేస్తున్నారన్నమాట పృథుమహారాజు. అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి సాధారణ ప్రజల కోసం. సో అందుకని మరి ఇప్పుడు ఆపేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే అధర్మాన్ని సృష్టిస్తున్నాడు ఇంద్రుడు. ఎందుకంటే ఆ ఇంద్రుడికి అధర్మాన్ని సృష్టించడం అనేది అసలు మనం చేసే అంత కార్యం యొక్క మతలబ్ విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే మనం మొత్తం గోల్ అంతా ధర్మాన్ని స్థాపించడం, ధర్మాన్ని ప్రచారం చేయడం, కానీ అతను అధర్మాన్ని సృష్టిస్తున్నాడు, అది ప్రచారం చేస్తున్నాడు. సో అందుకనే వెంటనే ఈ యజ్ఞం నిలిపివేస్తే బెస్ట్, ఎందుకంటే యజ్ఞం కారణంగా అతను అధర్మం సృష్టిస్తున్నాడు. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే, కింద పృథుమహారాజుకి అవసరం లేదు, భక్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి అన్ని కర్మకాండ యజ్ఞాలు చేసే అవసరం లేదు. చాలామంది ఎన్నో ప్రసార ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఎందుకంటే భాగవతం క్లాస్ వినరు. నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు క్లాసు. ఇలా అటెండ్ అవని వాళ్ళు వచ్చి తర్వాత ప్రశ్న అడుగుతూ ఉంటారు, ప్రభుజీ ఈ యజ్ఞం చేయొచ్చా మేము, ఆ యజ్ఞం కంపల్సరీగా చేయడము, నువ్వు భక్తి ఏవో చేస్తున్నావు, ఇంకా వేరే ఓన్లీ సంగీతం మహాసంకీర్తనం యజ్ఞం చేస్తున్నావు, ఇదే అన్నిటికన్నా పెద్ద యజ్ఞం, ఇదే కలియుగ ధర్మం, ఇంకా వేరే యజ్ఞాలన్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఏం కాదు, ఏమీ కాదు, మీరు హరినామ మనకు ఏ మాత్రం సందేహం ఉండకూడదు. ఇక్కడ చూడండి అదే విషయం ఇక్కడ పృథుమహారాజుకి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నీకు ఇవన్నీ తెలిసినవి కదా, నువ్వు నీకైతే ఇవన్నీ అవసరమే లేదు, సాధారణ ప్రజల కోసం చేస్తున్నావు, కానీ ఇప్పుడు అక్కడ ఇంద్రుడు అధర్మాన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి ఆపే. సో అందుకనే వెంటనే ఋతుమహారాజు కూడా ఆపేస్తాడు. నేను 100 చేసి తీరుతాను అని వెంటనే గురువు చెప్పారు, అథారిటీ చెప్పారు, వెంటనే ఫాలో అవడం. అది నేర్చుకోవాలి ఋతుమహారాజు నుంచి. దానివల్ల భగవంతుడు ఎంత ప్రసన్నులవుతాడో ఆ విషయాన్ని ఈ ఋతుమహారాజు యొక్క లీల ఈ సెక్షన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఒక శిష్యుడు ఎలా తన గురువు ఆజ్ఞను పాటించి గురువు ఏం చెప్తే అది వెంటనే చేసేస్తే, తద్వారా భగవంతుడిని ఎలా అతను ప్రసన్నం చేస్తాడు అనేది ఋతుమహారాజు ఈ జీవితం నుంచి ఈ ఘట్టం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ప్రతి భక్తుడికి. ఎందుకంటే ఇక్కడ ఋతుమహారాజు చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, మీరు ఆర్గ్యూ చేయొచ్చు, అదేంటి మీకు అథారిటీ చెప్పారనుకోండి, అతను తప్పు ఉంటే నన్ను ఆపేయమంటారేంటి, అతను వెళ్ళి మందలించాలి కదా అథారిటీ, నన్ను నేను కరెక్ట్ పని చేస్తున్నాను, అతను తప్పు చేస్తున్నాడు, అతను నన్ను నేను చేసే మంచి కార్యాన్ని ఆపేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు, అతన్ని వెళ్ళి మందలించాలి కానీ అథారిటీ, నన్నే ఆపేయమని చెప్తారేంటి, వీడేం అథారిటీ అనుకోకూడదు. సో అందుకనే మనము ఈ భాగవతం చదివినప్పుడు మన జీవితంలో ఆ శిక్షణలు ఎలా మనము నింపుకొని ఎలా అవి మన చేతిలో ఉండిపోవాలి. ఇవి ఏదైతే నేర్చుకుంటున్నాం శిక్షణలు, ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. మనకు స్టోరీ గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ ఆ శిక్షణ గుర్తుండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే శిక్షణ మర్చిపోతారు, స్టోరీ గుర్తుంటుంది. ఋతుమహారాజు 100 యజ్ఞాలు చేయడానికి ప్రయత్నించాడు, 100 యజ్ఞంలో ఇంద్రుడు అడ్డుకున్నాడు, అది చేయనీయకుండా తర్వాత బ్రహ్మ వచ్చేసి ఆపించేశాడు. ఓ ఇది స్టోరీ, నాకు తెలుసు స్టోరీ, తెలుసు స్టోరీ, తెలుసు ఏం లేవు, అందు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు. అదే అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, భాగవతంలో కథలు తెలిస్తే సరిపోదు, ఆ కథల నుంచి మనం ఏం నేర్చుకొని మన భక్తి జీవితంలో మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అదే మన అథారిటీ వచ్చి మనల్ని ఆపేయమన్నారు అనుకోండి, మనం తప్పు లేకున్నా ఇంకొకటి తప్పు ఉంది కానీ అతన్ని సమర్థిస్తూ మనల్ని ఆపేయమన్నారు అనుకోండి, మనం ఇలాగే ఆపేస్తాం వెంటనే, ఋతుమహారాజు వెంటనే ఆపేస్తాడు బ్రహ్మదేవుడు చెప్పగానే. అది ఋతుమహారాజు యొక్క గొప్పతనం. సో ఇది ఎలాంటిదంటే, ఒక్కొక్కసారి ఇంట్లో తండ్రి ఉంటాడు, ఇద్దరు పిల్లలు ఉంటారు, పెద్ద ఆయన ఉంటాడు, ఇంకోటి చిన్నపిల్లవాడు ఉంటాడు. సో తప్పు చిన్నపిల్లవాడితో పెద్దానికి చెప్తారు, వదిలేరా బాబు అతన్ని వదిలేసి, అతను కావాల్సింది ఇచ్చేసి వదిలేసి, లేట్ డాడీ అతను తప్పు అంటే, సరే ఇప్పుడు వదిలే, అతను అర్థం చేసుకోలేడు, తెలుసు ఆయనకి, బ్రహ్మదేవుడికి తెలుసు ఇంద్రుడిది తప్పు అని, తెలియక కాదు, అయినా కానీ ఇంద్రుడిది తప్పు అయినా కానీ అతన్ని వదిలేయి, అతను ఇంకా తప్పు చేసే విధంగా మేము వివరించకు, ఎందుకంటే అతన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అతను శుద్ధభక్తుడు కాదు, అతనిలో ఇంకా భౌతిక ఆసక్తి ఉంది, ఆ పదవి పైన ఆయనకు ఆసక్తి ఉంది, ఆ పదవి కోసమే అతను చేస్తున్నాడు సేవ. ఇప్పుడు ఆ పదవి వెళ్ళిపోతుంది అని తెలిస్తే అతను సేవ చేయడు, అతను సేవ చేయకపోతే భగవంతుడు దూరం అయిపోతాడు. ఇది బ్రహ్మదేవుడు గురువు యొక్క కృప. గురువు ఎప్పుడైనా సరే శిష్యుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు. సో అందుకే నువ్వు అర్థం చేసుకో, నువ్వు శుద్ధభక్తుడివి, నువ్వు అతనికన్నా మెచ్చోడు, నువ్వు తెలివైన వాడివి. సో నువ్వు అర్థం చేసుకోగలవు, అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకో. అతను భౌతిక ఆసక్తితో ఉన్నాడు కాబట్టి అతను కూడా భగవంతుడు సేవ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు ఆ భౌతిక ఆసక్తి నన్ను వదులుకోలేడు, నీకేం భౌతిక ఆసక్తి లేదు. అటువంటిప్పుడు నువ్వు గనక ఈ విధంగా అతను ఇంకా దిగజారకుండా, తన జీవితంలో నువ్వు గనక ఆపేస్తే నీ యొక్క యజ్ఞము, ఎందుకంటే నీకు అవసరం లేదు, నువ్వు ఎలాగో భగవద్దానికి వెళ్ళిపోతావు, నీకు టెన్షన్ లేదు, నువ్వు యజ్ఞం చేసినా వెళ్ళిపోతావు చేయకుండా వెళ్ళిపోతావు. సో నువ్వు ఆపేసే, తద్వారా అతను పతనం అవ్వకుండా ఉంటాడు, ఇంకా అతను పతనం అవే కాకుండా ఇప్పుడు అతని లీడరు, ఇంకా అతను ఎంతో అనుసరిస్తే వాళ్ళందరికీ కూడా పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన అనుసరిస్తారు. మరి ఇంద్రుడే ఇట్లాంటి తప్పు పనులు చేస్తుంటే ఇంక వేరే వాళ్ళందరూ అధర్మాన్ని అనుసరిస్తారు. అందుకనే ఇలా అధర్మం అనేది సృష్టించబడుతుంది, అది అందరూ పాలించుతారు, చాలా ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే ఆ బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని ఆలోచించే చూడండి, అందుకే అర్థం చేసుకోవాలి మనం. సో గురువులు ఏంటంటే వాళ్ళ కృప మనం అర్థం చేసుకోలేము. మనం ఎప్పుడు మన జస్టిస్, నాకు న్యాయం జరుగుతుందా లేదా, నీ న్యాయం గురించి నువ్వు ఆలోచించకు, గురువు యొక్క అనుకంపను అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. సో అందుకనే మనం అప్పుడైనా ఆలోచించాలి, ఇలాంటి ఎప్పుడు గొడవ జరిగినా కానీ మన తప్పు లేకుండా ఒక్కొక్కసారి మన అంటారు, నువ్వు మూసుకొని కూర్చో అంటారు, లేకపోతే మన్ని మందలిస్తారు. సో మనం అప్పుడు అర్థం చేసుకోవాలి, మనం వాదించకుండా అప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఋతుమహారాజుని అవ్వాలనుకుంటున్నానా, ఇంద్రుడిని అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ ఇంకొక అతన్ని దండించకుండా మననే ఆపేయమని చెప్తున్నారు, మనకు నచ్చ చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలంటే, నాకో నా గురువు నాలో ఆ యోగ్యత చూశాడు, నాకు నచ్చ చెప్తే నేను వింటాను అని. సో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని గురువు మాట విని పృథు మహారాజులా వివరించాలి, అంతేగాని ఇంద్రుడిలా వివరించకూడదు. మన ఇంద్రుడి లాంటి పరిస్థితుల్లోకి రాకూడదు. మన గురువుకి అర్థమైపోయింది ఇంకా వీడికి భౌతిక ఆసక్తి ఉంది కాబట్టి వీడికి ఎంత చెప్పినా విన్నడు, కాకపోతే వీడికి ఆ యొక్క పదవి ఉంటే కానీ సేవ చేయడు. సరే పదవి ఇచ్చేయి వాడికి, అప్పుడే సేవ చేస్తాడు. పదవి లేకుండా సేవ చేయలేడు. సరే ఇచ్చేయండి అని మనకు మందలించరు, మనకు చెప్పరు. సో అట్లా అటువంటి ఇంద్రుడిగా మనం కాకూడదు. అందుకే మనము ఆ గురువు యొక్క నమ్మకాన్ని, గురువు యొక్క ట్రస్ట్ విశ్వాసాన్ని ఒకవేళ మనము పొందగలిగితే అది అసలైన ఐశ్వర్యం, ఆ సంపద, ఈ పదవి కాదు. ఒకవేళ గురువు అనుకున్నాను వీడు నేను చెప్పింది వింటాడు అని గురువుకి మీ పైన అనిపించింది అనుకోండి, అది అసలైన సంపద, మీ జీవితం ధన్యమైపోయింది. మీకు పదవి లేకున్నా సరే, మీ యజ్ఞం కాకున్నా సరే, భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఆ విషయాన్ని మనం ఈ ఘట్టంలో అద్భుతంగా చూస్తాం, అద్భుతంగా ప్రదర్శించబడుతుంది. ఇందులోంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన శిక్షణ ఇది. ఇది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం, ఒక భక్తుడు నేర్చుకోవాల్సిన. నైవాత్మనే మహేంద్రాయ రోషం ఆహర్తుమర్హసి ఉభావపి హి భద్రం తే ఉత్తమ శ్లోక విగ్రహౌ. ఏం చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఇక్కడ? మీ ఇద్దరికీ మేలు కాకగా, మీ ఇద్దరికీ బాగు జరగాలని నేను కోరుకుంటాను. అది గురువు కోరుకునేది, ప్రతి శిష్యుడికి బాగు జరగాలని కోరుకుంటాడు. సో గుడ్ ఫార్చ్యూన్ టు బోత్ ఆఫ్ యూ, నీకు కూడా మంచి జరగాలి, శుభం జరగాలి, ఇంద్రుడికి కూడా శుభం జరగాలి. మీరిద్దరు కూడా భగవంతుడి యొక్క అంశాలు, అవునా? అందుకనే నువ్వు ఇంద్రుడి పట్ల ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయకు, ఎందుకంటే అతను కూడా నీతో వేరు కాదు, అంటే నీలాగే అతను కూడా భగవంతుడి యొక్క సేవకుడు, భక్తుడు, అంశం. మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం నిశామ్యస్మద్వచ ఆధృతాత్మ యధ్యాయతో దైవహతం ను కర్తుం మనోతిరుష్టుం విశతే తమోందం. ఓ రాజా, నువ్వేమీ విచలితం కాకు, మనసులో కంగారు పడకు, ఎందుకంటే నీ 100వ యజ్ఞ సరిగ్గా జరగటం లేదు ఇటువంటి కారణాల వల్ల. ఈ కారణాలు ఏంటంటే ప్రొవిడెన్షియల్ ఇంపెడిమెంట్స్, అంటే ఇవి ఒక రకమైన మన చేతిలో లేని, అంటే ఇప్పుడు ఇవి మనం కావాలని నిలిపివేయట్లేదు ఈ యొక్క యజ్ఞాన్ని. ఈ యజ్ఞం అనేది ఇప్పుడు కొన్ని పైన పైవారి కారణాల వల్ల, దైవ కారణాల వల్ల, లేకుంటే మన కంట్రోల్లో లేని కొన్ని కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఇప్పుడు నేను యజ్ఞాన్ని చేయలేకపోతున్నాను. సో నువ్వు యజ్ఞం చేయలేకపోతున్నావు అనేసి నువ్వు బాధపడకు, కంగారు పడకు, చింతించకు. నా యొక్క ఈ వాక్యాల్ని నువ్వు ఎంతో గౌరవంతో స్వీకరించు. చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది, నేను చెప్పే ఈ వాక్యాల్ని చాలా గౌరవంతో స్వీకరించు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇటువంటి దైవానుగ్రహం వలన ఇటువంటి ఏమైనా జరిగితే మనము నిరుత్సాహపడకూడదు. మీరు ఒకవేళ నువ్వు ఇటువంటి వైపరీత్యాన్ని ఎదుర్కొని దీన్ని ఎలాగైనా నేను సరిదిద్ది, ఎలాగైనా 100 యజ్ఞం చేస్తాను అని అనుకున్నావు అనుకో, ఇప్పుడు దైవ నిర్ణయానికి విరుద్ధంగా నువ్వు ప్రయత్నం చేసావనుకో, ఎలాగైనా నేను 100 యజ్ఞం చేసి చూపిస్తానని, దైవ నిర్ణయానికి విరుద్ధంగా, అప్పుడు మనము అది ఒక భౌతిక చేతన, తద్వారా ఇంకా నరక లోకాలకు వెళ్ళిపోతాం, మనం అంధకారమైన లోకాలకు వెళ్ళిపోతాం ఈ విధంగా ఆలోచిస్తే అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇది పైనుంచి చెప్తున్నారు, పైనుంచి ఆర్డర్ వస్తుంది ఆపేయమని, ఆపేయాలంతే, లేదు నేను చేసి చూపిస్తా, ఎందుకు నేను ఫాలో అవ్వాలి, నాదేం తప్పు ఉంది, నేను చేసి చూపిస్తా అంటే అది భౌతిక చేతన, అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ అండి వస్తుంది ప్రభుపాద వారి తాత్పర్యంలో. ఆధ్యాత్మిక చేతనలో మీరు సేవ చేస్తున్నారు, మీరు ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారని మీకు ఎలా అర్థమవుతుంది? ఎప్పటి వరకైతే మీరు గురువు ఆజ్ఞ ప్రకారం సేవ చేస్తున్నారో అప్పుడు మీరు ఆధ్యాత్మిక స్థితి, స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో ఉన్నట్టు. ఏ రోజైతే మీరు గురువు ఆజ్ఞకు విరుద్ధంగా కానీ గురువు ఆజ్ఞని నిర్లక్ష్యం చేసి మీ మనసుకు తోచినట్టు చేసుకుంటారో ఏదైనా సరే, అది అప్పుడు అది ఆ హైయెస్ట్ ఆధ్యాత్మిక స్థితి నుంచి పడిపోయినట్టు. ఈ పాయింట్ని బాగా వర్ణిస్తారు ఒక్కొక్క తాత్పర్యంలో, అది మళ్ళీ మేబీ నెక్స్ట్ క్లాస్లో వస్తుందో చూద్దామంట, కానీ అది ఇంపార్టెంట్ పాయింట్ కనుక ముందే చెప్పేసాను ఒకసారి. సో ఇందులోంచి ఒక అద్భుతమైన శిక్షణ ప్రభుపాల ద్వారా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పృథు మహారాజు వంటి గొప్ప వ్యక్తి ఏ తప్పు చేయకుండా కానీ ఆయనకి ఇలాంటి వైపరీత్యమైన విపరీతమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అతనికి. అంటే ఒక్కొక్కసారి మహాభక్తులు, సాధువులు, గొప్ప వ్యక్తులు, ధర్మాత్ములు కూడా ఇటువంటి విపరీత పరిస్థితులని, వ్యతిరేక పరిస్థితులని, వ్యతిరేక సంఘటనలని వారి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఓ నేను శుద్ధభక్తుడిని కాబట్టి ఏ సమస్య రాదు, నేను ఏది చేసినా నేను అనుకున్న విధంగా అన్నీ జరిగిపోతాయి అనుకోకూడదు. మీరు అనుకుంటున్నారు, పృథు మహారాజు అనుకుంటున్నాడు 100 యజ్ఞం చేసేస్తాను నేను, 99 చేసేసాను, 100 కూడా అలాగే చేసేస్తాను అనుకుంటున్నాడు. కానీ అది ఇప్పుడు దైవ ఇచ్చేది కాదు, పైనుంచి గురువు ఇచ్చేది కాదు. సో అది ఇప్పుడు జరగట్లేదు. సో అది మనము అట్లాంటివన్నీ కూడా ఇవంటి దైవ నిర్ణయం, ఇదంతా ప్రొవిడెన్షియల్ అరేంజ్మెంట్. సో దీన్ని మనం ఏం చేయలేము, ఇది పైనుంచి వచ్చిన నిర్ణయం అనే విషయాన్ని గ్రహించాలి అప్పుడప్పుడు. సో ఎప్పుడైనా సరే మనం నిరుత్సాహపడకూడదు ఇటువంటి విషయంలో అనేసి, ఇంకా అలాంటి ఎలాగైనా సరే నేను ఇప్పుడు నా సామర్థ్యంతో నేను మొత్తం ఎంత ప్రకృతి లేకపోతే దైవానికి విరుద్ధమైనా సరే నేను చేసేస్తాను అని ఆలోచించడం భౌతిక చేతన. ఇలాంటివి చేయకుండా మనం ఇలాంటి విపరీత పరిస్థితులను ఎదుర్కొని దాన్ని తట్టుకోవాలి, సహించాలి. సో అంతేగాని మనము విచలితం అవ్వకూడదు, వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల తాత్పర్యంలో. క్రతుర్ విరమతామేష దేవేషు దురవగ్రహ ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితై. సో బ్రహ్మదేవుడు కొనసాగిస్తున్నారు, ఈ యొక్క యజ్ఞాన్ని నువ్వు నిలిపివేసాయి అందుకని, ఎందుకంటే దీనివల్ల ఆ ఇంద్రుడు రకరకాల అధర్మాలని సృష్టిస్తున్నాడు, నీకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, చాలా సూపర్ పాయింట్. ఏం చెప్తున్నారంటే, నీకు బాగా తెలుసు దేవతల్లో కూడా ఎన్నో అక్కర్లేని భౌతిక కోరికలు ఉంటాయి అని. సో బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు, ఆయనకి భౌతిక కోరిక ఉంది, అలా కొంతమంది దేవతలకి భౌతిక కోరికలు ఉంటాయి, అవి అనవసరమైనవి, అంటే మంచివి కాదు అవి కోరికలు, కానీ అటువంటి భౌతిక కోరికలు ఉంటాయి అనే విషయం నీకు తెలుసు, అందుకే నీకు చెప్తున్నాను. అతను చెప్పలేదు, అతనికి కోరిక ఉంది భౌతిక కోరిక. సో అతను చెప్తే అతనికి వినలేడు, అతను పాటించలేడు, అతను భౌతిక కోరికతో ఇంకా విముక్తుడు అవ్వలేదు. నువ్వు శుద్ధభక్తుడు, నీకు భౌతిక కోరికలు లేవు కాబట్టి నువ్వు ఫాలో అవ్వగలవు. గురువు ఆజ్ఞ ఎవరు ఫాలో అవ్వగలరు అంటే ఎవరికైతే భౌతిక కోరికలు లేవు, ఎవరైతే వాళ్ళ లోపల ఏదో భౌతిక కోరిక ఉంది, ఏదో భౌతికంగా ఆశించాలి, సాధించాలి, ఎంజాయ్ చేయాలి, భోగించాలి అని ఏదో కోరిక ఉంది తీర్చుకోవాలని. సో అటువంటి వాళ్ళు గురువు యొక్క ఆజ్ఞని సరిగ్గా పాటించలేదు. ఎందుకంటే గురువు ఆజ్ఞ వచ్చిందనుకోండి, ఒకవేళ గురువు ఆజ్ఞ ద్వారా అతని భౌతిక కోరిక తీరలేకపోతుంది అనుకోండి, అతను గురువు ఆజ్ఞను పక్కన పెట్టేస్తాడు, ఆయన భౌతిక కోరికను తీర్చుకుంటాడు. ఒకవేళ గురువు ఆజ్ఞ ద్వారా ఆయన భౌతిక కోరిక తీరితే అప్పుడు ఫాలో అవుతాడు అనమాట. సో అల్టిమేట్గా ఏంటంటే ఒక టైం వస్తుంది అతను గురువు ఆజ్ఞ అప్పుడు ఫాలో అవ్వడు, ఎప్పుడైతే అది భౌతిక కోరికకు అది భౌతిక కోరికను తీర్చకుండా చేస్తుందో ఆ టైంలో ఆ గురువు ఆజ్ఞను ఫాలో అవడ వ్యక్తి. అందుకనే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. భౌతిక కోరికలు చాలా ప్రమాదకరం భక్తి మార్గంలో మనము ప్రగతి సాధించడానికి. సో ఇక్కడ మనము ఎలా ఈ భౌతిక కోరిక కారణంగా ఇంద్రుడు అధర్మాన్ని అనుసరిస్తున్నాడు ఇక్కడ అనే విషయాన్ని మనము చూడొచ్చు. సో ఇక్కడ మనకి అందుకనే పల్లి ప్రభుపాల వారు ఇదే చెప్తున్నారన్నమాట, ఈ తాత్పర్యంలో కూడా బాగుంది చూడండి. ఈ విధంగా కర్మకాండీలు చాలామంది కాంపిటీషన్లు పెట్టుకుంటారు, నేను పెద్ద యజ్ఞం చేస్తాను, నేను పెద్ద యజ్ఞం, కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, చేసే కార్యాలు అన్నింటిలో కాంపిటీషన్ ఉంటుంది వీడికన్నా బాగా నేను చేయాలని. సో ఈ విధంగా ప్రతి కర్మి ఏంటంటే, హీ మస్ట్ బి ఎన్వియస్ బికాస్ హీ విషెస్ టు ఎంజాయ్ మెటీరియల్ ప్లెజర్ టు దర్ ఫుల్ ఎక్స్టెంట్. ఆయన ఏంటంటే కర్మి అంటే భౌతికంగా నేను బాగా భోగించాలి అనే ఉద్దేశంతోనే రకరకాల కర్మలు కాండలు చేస్తూ ఉంటాడు. సో ఇది భౌతిక రోగం, ఇదే భౌతిక రోగం అంటే భవరోగం. సో అందుకనే అతను తప్పకుండా ఈ భవరోగం ఉన్నందు కారణంగా ఇంకొకరిని చూసి అతను అసూయపడతాడు. అంటే ఇక్కడ ఎవరు అసూయపడింది? ఎవరిని చూసి? ఇంద్రుడు పృథుమహారాజుని చూసి. ఎందుకు? భౌతిక కోరికలు ఉన్నాయి, అతను ఇంకా శుద్ధభక్తుడు కాదు కనుక. కనుకనే ఒక కర్మి ఇంకో కర్మి ఇద్దరి మధ్యలో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఇతను చూసి అతను అసూయపడతాడు, అతను చూసి ఇతను అసూయపడతాడు. అతనికన్నా బాగా చేసి చూపించాలని ఇతను ట్రై చేస్తాడు, ఇతనికన్నా బాగా సాధించి చూపించాలని అతను ట్రై చేస్తుంటాడు. ఇది నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇది నార్మల్ భౌతిక ప్రపంచంలో. అది వ్యాపారమే కానీ యజ్ఞమే కానీ రెండింటిలో కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకి. వాడు ఇంత పెద్ద యజ్ఞం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఓకే మేము ఇంకా దానికన్నా గ్రాండ్గా చేద్దామంట. సో అక్కడ భక్తి లేదన్నమాట, కాంపిటీషన్ చూపించుకోవాలి. సో ఇది అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు మీ ఇద్దరు అలా కాంపిటీషన్ ఉండకూడదు. ఎందుకు? అతను భౌతిక కోరికలు ఉన్నాయి కానీ నీకు లేవు కదా, అందుకనే నువ్వు అతనితో కంపీట్ అవ్వకు. అతనికి 100 అతనే కావాలనుకుంటాడు, ఇంకొకరికి ఇంకొకరికి 100 యజ్ఞాలు 100 అశ్వమేధ యజ్ఞం ఇంకొకరు చేయకూడదు, నేనే నాకు ఈక్వల్ ఎవరు ఉండకూడదు అని. సరే వదిలేసి అతన్ని ఉంచు, నువ్వు 99కి సాటిస్ఫై అయిపో, నీకు 99కి ఆగిపో, నీకెందుకు కాంపిటీషన్? నువ్వు 100 కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? అల్టిమేట్ ఏంటి? గురువు భగవంతుని ప్రసన్నం చేయడానికి. సో మేమే గురువు ఒక ప్రతినిధి, నేను వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాను నీకు, ఇచ్చేస్తే సంతృప్తి అంతా, ఇది నా ఆజ్ఞ పాటించు. సో అందుకనే ఈ విధంగా చూడండి 36వ శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్తారా. ఏబిర్ ఇంద్రోపశమ సృష్టై ఫాకండైర్ హరిభిర్జనం హ్రీయమానం విచక్ష్వైనం యస్తే యజ్ఞ దృగశ్వము. ఇప్పుడు చూడు ఇంద్రుడు ఏం చేస్తున్నాడు. అతను ఇలాంటి గుర్రాన్ని అశ్వాన్ని మళ్ళీ మళ్ళీ దొంగిలించి రకరకాల అధర్మాలని సృష్టిస్తున్నాడు. ఈ అధర్మాలన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, పాపకార్యాలన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి సాధారణ ప్రజలకి. వాళ్ళు తొందరగా ఇలాంటి వాటి పట్ల ఆకట్టుకుపోతారు, ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటారు ఇలాంటివన్నీ. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. సో ఇక్కడ అలా ఎవరైతే శ్రేష్ఠులు ఆచరిస్తారో అదే సాధారణ ప్రజలు అనుసరిస్తారు. సో ఇటువంటి ఇంద్రుడు ఇలాంటి పనులు చేస్తే మిగతా వాళ్ళందరూ అతను ఫాలో అవుతారు సాధారణ ప్రజలు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే అతను ఇంకా అధర్మాన్ని సృష్టించకుండా ఆపేయాలంటే ఒకటే మార్గం, నువ్వు ఆపేయాలి యజ్ఞం, అంతే. అందుకనే ఇప్పుడు మనకి ప్రభుపాద వారు ఇంకొన్ని విషయాలు చెప్తారు హిస్టరీ నుంచి. బుద్ధుడు అవతరించాడు, ఎందుకు? అతను కూడా ఇలాగే యజ్ఞాలను ఆపేశాడు. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా వైదిక కర్మకాండ యజ్ఞాలు, వేదాలు అనుసరించి యజ్ఞాలు చేస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పశువుల్ని బాగా బలిచ్చి తినడానికి, పశువుల్ని తినడానికి, మాంసాహారం భుజించడానికి యజ్ఞాలని వేదాలన్న కర్మకాండల్ని ఉపయోగించుకుంటున్నారు ప్రజలు. ఆ స్థాయిలో అతను చూశాడు, బుద్ధుడు రూపంలో భగవంతుడు వచ్చి చూశాడు, అరే మొత్తం భారతదేశం అంతా ఈ విధంగా జనాలందరూ కూడా కర్మకాండి అనుసరించి వేదాల పేర్లతో, దాంట్లో ఉన్న యజ్ఞాల పేర్లతో వీళ్ళు కలియుగంలో రకరకాల పశువుల్ని బలిచ్చి తింటున్నారు, ఇదే ఉద్దేశంతో యజ్ఞాలు చేస్తున్నారు. కనుక కలియుగంలో యజ్ఞాలు వర్జితం, ఇవన్నీ అశ్వమేధ యజ్ఞం, గోమేద యజ్ఞం ఇవన్నీ కూడా. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అలా ఆ సెక్షన్ ఏదైతే వర్జితమో ఆ సెక్షన్ని ఫాలో అవుతున్నారు, వేదాల కర్మకాండను యజ్ఞాలు చేస్తున్నారు, పశువుల్ని బలి తీసుకున్నారు. అమాయకమైన మూగజీవులు ఎన్నో కోట్లు 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 చచ్చిపోతున్నాయి. ఇలాంటి కొంతమంది ఇప్పుడు కూడా అలా ఎన్నో కషాయఖానాలు రోజుకి వేలాది ఆవుల్ని చంపేస్తున్నారు కొంతమంది వారి యొక్క ఆకలిని తీర్చుకోవడానికి. కొంతమంటే చాలామంది వ్యక్తులు, అన్నిటికన్నా ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా తినేది ఆవుల్ని మొత్తం భారతదేశంలో కూడా. సో అటువంటి పరిస్థితి, ఏ ఆవునైతే మనము పూజించాలో అటువంటి ఆవునే తింటున్నారు. సో అలా మొత్తం భారతదేశంలో పెరిగిపోయినప్పుడు అప్పుడు బుద్ధుడు వచ్చి అందుకే ఆపేశాడు, ఏంటి యజ్ఞాలను ఆపేయడమే కాకుండా వేదాలను కూడా పక్కన పెట్టేయండి, ఇది సరైనది కాదు, అహింస పరోధర్మం అది సరైన పరంధర్మం కాదు. అయినా కానీ అప్పుడు అది ప్రవేశపెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే జనాలు అహింస పాటించండి, అహింస అనేది ఒక ముఖ్యమైన కాలు ధర్మం అనుసరించడానికి. అహింస పాటించకుండా మీరు ఏ ధర్మం అనుసరించలేరు, సరైన ధర్మాన్ని. కాబట్టి బేసిక్ స్టెప్ అది. అందుకే మనకు నాలుగు నియమాల్లో ఒక నియమం ఏంటంటే మాంసాహారం తినకూడదు. కొంతమంది ఎన్ని లెక్చర్లు విన్నా భాగవతం క్లాసు తర్వాత ఇంకా కూడా మాంసాహారం తింటూనే ఉంటారు ఇంట్లో కూర్చొని. ఏం కదలే, భాగవతం వింటున్నాం కదా, శుద్ధమైపోతాంలే. పాటించాలి, మాంసాహారం తినడం ఆపేసేయాలి. ఓన్లీ భాగవతం కథ వింటే సరిపోదు, దాంట్లో ఉన్న విషయాల్ని నేర్చుకొని పాటిస్తేనే అప్పుడు దాని వాల్యూ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు, ఆయన ఇచ్చే మెడిసిన్ కూడా తీసుకోవాలి. నేను డాక్టర్ని కలిసి వచ్చాను సరిపోతుంది, సరిపోదు. సో అలాగే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకని బుద్ధుడు వచ్చేసి ఆ సమయానికి వేదాలని పక్కన పెట్టేశాడు. ఈ వేదాలని వదిలేసేయండి, దీన్ని ఫాలో అవ్వకండి, నేను చెప్పేది ఫాలో అవ్వండి, అహింస పరధర్మం అని చెప్పేశాడు. సో అలా అనమాట. సో ఎందుకంటే కలియుగంలో యాక్చువల్లీ ఇలాంటి యజ్ఞాలు వర్జితం. అందుకనే శాస్త్రాల్లో చెప్పింది అంటే ఈ కలియుగంలో పాటించవలసింది ఏంటంటే కలియుగ ధర్మం సంకీర్తన యజ్ఞం. యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. సో ఇంకా చాలామంది ఏంటంటే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తారు ఇప్పుడు ప్రభుపాదులు గారు, చాలా బాగుంటుంది చూడండి. కలియుగంలో చాలామంది ఏంటంటే చాలా కసాయిఖానాలు ఓపెన్ చేసేసి చాలా మూగజీవుల్ని హత్య చేసేసి మర్డర్ చేసేస్తున్నారు, హత్య మర్డర్ చేసేసి తింటున్నారు అనమాట. సో వీళ్ళందరూ అనమాట యాక్చువల్ చెప్పాలంటే ఇంకా వీళ్ళు బుచ్చర్ షాపు అంటే కసాయిఖానాలు షాప్స్ ఉంటాయి ఎక్కడైతే మాంసం అమ్ముతారు బుచ్చర్ షాపుల్లో. కలకత్తాలో ప్రభుపాదులు గారు అంటా నేను చూశాను చాలామంది బుచ్చర్ షాపుల్లో కలకత్తాలో కాళీమాత ఫోటో పెడతారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మాంసం అంతా కూడా కాళీమాతకు మనం అర్పించేసి ఇప్పుడు ఆ కాళీమాత యొక్క ప్రసాదంలా మనం ఈ మాంసాన్ని భుజిస్తామని. సో అలా చాలామంది కాళీమాతకు రకరకాల పశువుల్ని బలిస్తారు. మీరు కలకత్తాలో వస్తే చూడొచ్చు రెగ్యులర్గా, అన్ని చోట్ల జరుగుతుంది అనుకోండి ఇప్పుడు. సో కానీ ప్రభుపాదులు గారు అన్నారు చాలామంది అనుకుంటున్నారు ఇది ఈ మాంసం ఏదైతే నేను కాళీకి బలిచ్చాను, కాళీమాతకు బలిచ్చాను, కోడిని కానీ మేకని కానీ ఏదైతే తింటున్నానో, ఈ కోడి మేకని ఏదైతే నేను తింటున్నానో బలిచ్చేసి ఇది కాళీమాత ప్రసాదం అని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, ఇది కాళీమాత ప్రసాదం కాదు. ఇది ఏం ప్రసాదమో ఇక్కడ ప్రభుపాదులు గారు రాశారు. ఎందుకంటే కాళీమాత వచ్చేసి ఆమె ఎప్పుడు కూడా దుర్గాదేవి పార్వతి శివుడి యొక్క భార్య కాళీమాత ఎప్పుడు కూడా ఆమె మాంసాహారం భుజించదు. ఎందుకంటే ఆమె పరమ వైష్ణవి, శివుడి యొక్క పత్ని, శివుడు పరమ వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభు. సో శివుడు కానీ పార్వతి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మాంసాహారాన్ని భుజించరు. సో మరి బలి ఇచ్చిన పశువులు ఎవరు తింటారు అంటే ఇక్కడ ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా కాళీమాత యొక్క చాలామంది అనుచరులు పార్షదులు ఉంటారు. వాళ్ళందరూ ఎవరంటే భూత పిశాచ రాక్షసులు. ఈ భూత పిశాచ రాక్షసులు మీరు బలిచ్చిన పశువుల్ని స్వీకరిస్తారనమాట. సో దాని తర్వాత ఆ బలిచ్చిన పశువుల్ని మీరు ప్రసాదం రూపంలో తింటున్నారే, అది కాళీమాత ప్రసాదం కాదు, అది యాక్చువల్లీ భూత పిశాచ రాక్షసుల ప్రసాదం అనమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కాళీమాతకు బలిచ్చిన పశువులు ఏవైతే మూగజీవుల్ని బలిస్తున్నారో, చంపేస్తున్నారో, మర్డర్ చేసేస్తున్నారో, ఆ మాంసం కాళీమాత ప్రసాదం కాదు, భూత ప్రేత పిశాచుల యొక్క ప్రసాదం అనమాట. సో మరే అది బాగా అర్థం చేసుకోండి. భవాన్ పరిత్రాతుం ఇహావతీర్ణో ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాత్ అవలుప్తమధ్య తద్దేహతో విష్ణు కలాసి వైన్య. ఓ పృథ్వీరాజా మహారాజా, వేణ యొక్క పుత్రుడివి, మీరు భగవంతుడు విష్ణు యొక్క శక్తావేశ అవతారం. ఇటువంటి వేణరాజు ఎన్నో అధర్మ కార్యాలు చేశాడు, అన్ని ధర్మాల్ని నాశనం చేసేసాడు. అటువంటి సమయంలో ధర్మాన్ని స్థాపించడం కోసమని మీరు అవతరించారు. సో మీ యొక్క కర్తవ్యమే ధర్మాన్ని రక్షించడం. చాలా గుర్తు చేస్తున్నారనమాట ఇక్కడ బ్రహ్మదేవుడు, మీరు వచ్చింది బ్రహ్మాన్ని ధర్మాన్ని రక్షించడానికి. ఇప్పుడు కానీ ఇప్పుడు అధర్మం ప్రవేశపెడుతున్నాడు ఇంద్రుడు. సో అలా అధర్మం ప్రవేశపెట్టకుండా ఇంద్రుడు మీరు కూడా ఈ కార్యం చేయడం ఉచితం. సో ఈ విధంగా ఎలాగైతే బుద్ధ కూడా శక్త్యావేశ అవతారం, భగవంతుడు విష్ణు యొక్క శక్త్యావేశ అవతారం బుద్ధుడు, ఆయన ఎలాగైతే ఆపేశాడు ఆ సమయంలో యజ్ఞాన్ని, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఈ సమయంలో యజ్ఞం ఆపేయడమే మంచిది, లేకపోతే అధర్మం అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనేసి యధర్మ అది యజ్ఞాన్ని ఆపేస్తాడు, ఆపేచేస్తాడు అనమాట. ఆపేయమని చెప్తారు ఇక్కడ మన పృథు మహారాజుకి. ఇప్పుడు చూడండి ఇక్కడ అద్భుతమైన పాయింట్ తాత్పర్యంలో ప్రభుపాల వారి లాస్ట్ పారాగ్రాఫ్ ఇదే 37వ శ్లోకానికే. మీరు మీ దగ్గర ఉందనుకుంటాను పుస్తకం భాగవతం. నిన్న మొన్ననే భద్ర పూర్ణిమ సెలబ్రేట్ చేసుకున్నాము, చాలామంది కొనుక్కున్నారనుకుంటా సెట్లు కూడా. పూజించడానికి కాదండి, చదవడానికి. ఓకేనా? సో మీరు ఓన్లీ అది షెల్ఫుల్లో పెట్టి పూజించకండి. పూజ కూడా చేయాలనుకోండి, అలా పెట్టేస్తే దుమ్ము పట్టిపోతాయి. సో దుమ్ము పట్టించడగండి, శ్రీమద్ భాగవతాన్ని చదవండి ప్రతిరోజు. మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడగలరు. భాగవతం కృష్ణుడితో అభిన్నం. మీరు భాగవతం చదువుతారంటే మీరు కృష్ణుడి సాంగత్యంలో ఉన్నట్టే, కృష్ణుడు మీతో పాటు ఉన్నట్టే. ఇంకా మీకు ప్రపంచంలో ఏమీ భయం లేదు. ఎనీ లివింగ్ బీయింగ్ యాక్టింగ్ యాజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు ఈజ్ థస్ ఎంపవర్డ్ బై లార్డ్ విష్ణు టు ప్రీచ్ ద భక్తి కల్ట్. సచ్ ఎ పర్సన్ కెన్ యాక్ట్ లైక్ లార్డ్ విష్ణు అండ్ డిఫీట్ ద డీమన్స్ బై ఆర్గ్యుమెంట్స్ అండ్ ప్రీచ్ ద భక్తి కల్ట్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ శాస్త్రం. ఈ పాయింట్ ఏంటంటే చూడండి, ఎవరైనా సరే జీవి, ఎవరికైతే భగవంతుడు ఆయనకి శక్తి ఇచ్చాడో, భగవంతుడి ద్వారా ఆయనకి ప్రేరణ శక్తి ప్రసాదించబడిందో, ఆ వ్యక్తి భక్తి యొక్క ప్రచారం చేయగలడు. ఎంతమంది ఎటువంటి అసురులు వచ్చి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసిన అన్నింటినీ ఖండించగలడు. సో ఆ విధంగా శాస్త్ర అనుసారంగా భక్తి యొక్క ప్రచారం చేయగలడు. ఎవరు చేయగలరు? భగవంతుడి యొక్క కృప అనుగ్రహం శక్తి కలిగిన వాళ్ళు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే ఎవరైనా వ్యక్తి అసాధారణ రూపంలో ప్రచారం చేసి, భక్తి యొక్క ప్రచారం చేసి ఎంతోమందిని భక్తులుగా మారుస్తున్నారు అంటే, ఆ వ్యక్తి తప్పకుండా భగవంతుడి ద్వారా ప్రేరితమై భగవంతుడి యొక్క శక్తి ఆయనకు ప్రసాదించబడిందని, భగవంతుడి అనుగ్రహం అతనికి ఉందని అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభు కూడా చైతన్య చరితామృతంలో కూడా రాశారు, కృష్ణ శక్తి వినా నాహే తార ప్రవర్తన. సో అందుకనమాట ఇది కృష్ణ శక్తి ద్వారానే సంభవం. భగవంతుడి వన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, భగవంతుడి నామాల యొక్క గుణ మహిమల్ని ఎవరు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేయలేరు. ఒకవేళ భగవంతుడి ద్వారా ఆయన కృష్ణ శక్తి పొందలేకపోతే, శక్తి పొందలేకపోతే, ఇటువంటి శక్త్యావేశ అవతారమైన వ్యక్తిని ఎవరైనా నిందిస్తే అతను భగవంతుడు విష్ణువు పట్ల చాలా పెద్ద అపరాధం చేసిన వాడు, అతను దండనీయమైన వ్యక్తి. ఇటువంటి అపరాధులు ఒకవేళ వైష్ణవ దుస్తుల్లో కంటిమాల తిలకం అన్నీ పెట్టుకొని శిఖ అన్నీ ఉన్నాయి, కానీ ఒకవేళ వీళ్ళు ఇటువంటి మహాభక్తులు మహాప్రచారుల పట్ల వాళ్ళు కనుక ఈ విధంగా అపరాధాలు చేస్తే, అప్పుడు భగవంతుడు ఎప్పుడు వాళ్ళని క్షమించడు. ఎప్పుడైనా సరే భగవంతుడు యొక్క శుద్ధ వైష్ణవుడి పట్ల ఎవరైనా సరే అపరాధం చేయండి, అతను ధోతీకృతం వేసుకొని సన్యాస దుస్తుల్లో ఉన్నా సరే, సన్యాసి అయినా సరే, ఒకవేళ అతను శుద్ధ భక్తుడిని అవమానిస్తే, అపరాధం చేస్తే ఆయన పట్ల, అతన్ని భగవంతుడు కూడా క్షమించడు. ఇటువంటి ఎన్నో ఘట్టాలు శాస్త్రాల్లో ఉన్నాయి. అంబరీష్ మహారాజు ఇంకా దుర్వాసమని ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి. ఇలా ప్రపంచవ్యాప్తంగా హరినామాన్ని ప్రచారం చేసింది ఎవరు? అది శిల ప్రభుపాదుల వారు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం అని, ఇది మనం గ్రహించాలి. సో ఆయన జీవాత్మనే, భగవంతుడు కాదు, కానీ భగవంతుడి యొక్క శక్తి అనుగ్రహం ఆయన పట్ల ఉంది కనుకనే, ఆయనలో ప్రవేశించింది కనుకనే ఇలాంటి అద్భుతాన్ని, అద్భుతమైన ప్రపంచంలో మొత్తంగా ఈ అద్భుతమైన ప్రచారం, హరినామ ప్రచారాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయగలిగారు. సో అందుకనే మనము ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని గుర్తించి ఆయన ఇచ్చిన శిక్షణల్ని మనము, ఇవి సాధారణమైన వ్యక్తి ఇచ్చిన శిక్షణలు కావు. అందుకని ప్రభుపాల ద్వారా అనేవారు, నేను రాసే ఈ పర్పట్స్ ఇవన్నీ భగవంతుడు నాకు డిక్టేట్ చేస్తే నేను రాస్తున్నాను అంతే, ఇవన్నీ నా స్పిరిచువల్ ఎక్స్టసీస్. ప్రభుపాల ద్వారా తన పుస్తకాలను చదివేవారు మళ్ళీ మళ్ళీ కూడా, ఎందుకంటే ఆయన చెప్పేవారు నేను రాయట్లేదు ఈ పుస్తకాలు, భగవంతుడు నా ద్వారా రాపిస్తున్నాడు. సో అందుకనే ఈ ప్రభుపాద తాత్పర్యాలు అనేవి మనకు, ముఖ్యంగా ఇస్కాన్ భక్తులకి చాలా విలువైనవి. భక్తి వేదాంత పర్పోర్ట్స్. సో మనకు ఓన్లీ శ్లోకం యొక్క అనువాదమే కాదు, మనకు చాలా ఇంపార్టెంట్ భక్తి వేదాంత పర్పోర్ట్స్, ప్రభుపాల వారి యొక్క తాత్పర్యాలు కూడా. ఎందుకంటే మనకు కావాల్సిన విలువైన శిక్షణలన్నీ ప్రభుపాల వారు తన తాత్పర్యాల్లో ఇచ్చారు. ప్రభుపాల వారు అన్నారు, నేను ఏమి చెప్పాలనుకున్నాను నా శిష్యులందరికీ నా తాత్పర్యాల్లో ఇచ్చాను. ఇంకా భాగవతం అనేది ప్రభుపాద వారి జీవితం మొత్తం ఆయన కృషి చేసి రచించిన పుస్తకం. ఇది భాగవతం అనేది ప్రభుపాద వారి లైఫ్ టైం ప్రాజెక్ట్. శ్రీమద్ భాగవతం ప్రభుపాద ద్వారా నేను వెళ్ళట్లేదు అమెరికాకి, శ్రీమద్ భాగవతం వెళ్తుంది, నేను దాంతోపాటు ప్రయాణిస్తున్నాను. అది ప్రభుపాద వారి చేతన భాగవతాన్ని తీసుకొని అమెరికాకి వెళ్ళినప్పుడు. సత్వం వింబ్రిశాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీర్హి ఐంద్రీం చ మాయాం ఉపధర్మ మాతరం ప్రచండ భాకండ పతం ప్రభోజహి. సో ఓ పృథుమహారాజా, నువ్వు ప్రజలందరినీ సంరక్షించేవాడివి, అందుకనే దయచేసి నువ్వు ఎందుకు అవతరించావో ఈ శక్తవేశ అవతారంలో ఆ విషయాన్ని అర్థం చేసి గుర్తుకు తెచ్చుకొని ఈ విధంగా ఇంద్రుడు ఏ అధర్మాల్ని సృష్టిస్తున్నాడో, ఇవి పెద్ద పెద్ద అధర్మ పాపకార్యాలకి తల్లులు, అంటే దీని నుంచి ఇంకా ఎన్నో పాపకర్మాలు పుట్టుకొస్తాయి. సో అందుకనే దీని నుంచి ఇంకా ఎన్ని అధర్మాలు సృష్టించబడతాయో తెలియదు మనకి. అందుకనే దయచేసి వెంటనే నీ యజ్ఞాన్ని ఇక్కడే ఆపేసేయి అనేసి చెప్పేస్తాను. సో ముఖ్యంగా ఏంటంటే ఆయన బ్రహ్మదేవుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు ధర్మాన్ని రక్షించాలి, ప్రజలు ధర్మాన్ని అనుసరించేలా చూడాలి. సో కానీ ఇప్పుడు అది జరగపో అవకాశం ఉంది. ఇటువంటి యజ్ఞం నువ్వు చేయడం ద్వారా ఇంద్రుడు చేస్తే అధర్మాల వల్ల, అందుకనే ఇంకా అధర్మాలు సృష్టించి పరిస్థితులన్నీ అధ్వానంగా తయారయ్యే విధంగా అవ్వకుండా సమాజంలో ఉండాలంటే నువ్వు వెంటనే ధర్మాన్ని రక్షించడం కోసం నీ యొక్క యజ్ఞాన్ని చేయడం విరమించుకో. మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రతిమారా చూద్దాం. మైత్రేయ ఉవాచ ఇత్తం సలోకా గురుణ సమాధిష్టో విషంపతి తాచాకృత్వవాత్సల్యం మగానో మఘోనాపీచ సందదే. అప్పుడు మైత్రేయుని చెప్తారు ఈ విధంగా, ఎప్పుడైతే ప్రతిమారాజు తన గురువు అయిన పరమ గురువు అయిన బ్రహ్మదేవుడు, అవునా, ఇక్కడ అదే చెప్పారు, పరమ గురువు అయిన బ్రహ్మదేవుడి యొక్క లోక గురున లోకానికే గురువు అయిన బ్రహ్మదేవుడి యొక్క వాక్యాలని విని వెంటనే ఈ యజ్ఞము చెయ్యాలి అనే ఆ కుతూహలతను, ఆ యొక్క ఉత్సాహాన్ని అంటే ఈగర్నెస్ని వెంటనే త్యాగం చేసేసారు. అంతే, ఈ విధంగా ఇంద్రుడు అలా ఇంకా అధర్మాన్ని సృష్టించకుండా ఆయనతో శాంతిపూర్వకంగా వ్యవహరించడానికి వైరాన్ని విరమించుకొని యజ్ఞాన్ని ఆపేశాడు పృథుమహారాజు. ఇది పృథుమహారాజు యొక్క గొప్పతనం. సో అందుకనే ఏదో పెద్ద గొప్ప గొప్ప పనులు చేయడం గొప్పతనం కాదు, గురువు ఆజ్ఞను మనము స్వీకరించిన తర్వాత దాన్ని పాటించడం గొప్పతనం. ఆ గురువు ఆజ్ఞ పాటించడం కోసం మనం కొన్ని కార్యాలు చేయకుండా ఉండాలంటే దాన్ని కూడా అనుసరించడం చాలా గొప్ప విషయం. సో ఇక్కడ యజ్ఞం అంటే సాక్రిఫైస్ అంటాం, అంటే ఒక త్యాగం. మనం భగవంతుడి సంతృప్తి కోసం ఏదో త్యాగం చేస్తున్నాం, ఏదో దానం చేస్తున్నాం. సో ఇక్కడ యజ్ఞాన్నే త్యాగం చేయమని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. నువ్వు ఏదో త్యాగం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడని నువ్వు యజ్ఞం చేస్తున్నావు, కానీ నువ్వు యజ్ఞాన్నే త్యాగం చేస్తే దానివల్ల భగవంతుడు అసలైన సంతృప్తి చెందుతాడు అని ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు నేర్పిస్తున్నాడు ఋతుమహారాజు ద్వారా. సో పాయింట్ ఏంటంటే గురువు యొక్క వాక్యాల్ని అనుసరించడం ద్వారా మనం భగవంతుని సంతృప్తి పొందగలం, సంతృప్తిని ఇవ్వగలం, భగవంతుడికి సంతృప్తి పరచగలం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు యస్య ప్రసాదాన్న గతి కుతోపి. ఒకవేళ గురువు మన పట్ల మన ద్వారా అప్రసన్నుడు అయిపోయాడంటే ఇంకా మనకి గతి లేదు, మనకి ఏ గతి లేదు ఇంకా. నా గతి కుతోపి. సో మనకు సద్గతి ప్రాప్తించాలంటే గురువు సంతుష్టిగా ఉండాలి, గురువుని సంతృప్తిపరచాలి మనం. కృతావభ్రత స్నానాయ ప్రతవే భూరి కర్మణే వరాన్ దదుస్తే వరదా ఏతద్భర్హీషితర్పితా. దీని తర్వాత ప్రతిమహారాజు ఆయన స్నానం చేశారంట. ఏదైతే మామూలుగా యజ్ఞం తర్వాత చేస్తారో ఇప్పుడు యజ్ఞం మధ్యలోనే ఆపేశారు, కానీ స్నానం చేసేశారు. తద్వారా ఎంతోమంది దేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందాడంట. ఎందుకంటే ఈ విధంగా పుతు మహారాజు యజ్ఞాన్ని విరమించుకోవడం ద్వారా ఎంతోమంది దేవతలు కూడా ప్రసన్న చెందారు. విప్ర సత్య శిశస్తుష్టా శ్రద్ధయా లబ్ధ దక్షిణా ఆ శిశో యుయుజక్షత్ర ఆదిరాజాయ సత్కృతా. ఎంతో గౌరవంతో మహారాజు పృతు అన్ని రకరకాల విలువైన వస్తువుల్ని బ్రాహ్మణులకి దానం ఇచ్చారనమాట. యజ్ఞంలో మామూలుగా యజ్ఞం అయిపోయిన తర్వాత అందరికీ దానం ఇస్తారు యజ్ఞంలో. సో ఇక్కడ యజ్ఞం మధ్యలో అయిపోయినా సరే అందరికీ దానం చేశారు ఎంతో గౌరవంతో అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ. ఈ బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు పొందిన ధనాన్ని సంపద కానీ ఏదైతే పొందారో పుత్తు మహారాజు నుంచి ఎంతో సంతృప్తి చెందారంట, ఎంతో సంతృష్టి చెందారంట. అలా సంతృష్టి చెంది వారి యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాన్ని పుతు మహారాజుకి ఇచ్చారంట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆశీర్వాదం మీకు ఎలా లభిస్తుంది సాధువుల నుంచి, గురువుల నుంచి? వెళ్ళేసి గురువుగారు నాకు ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి అంటే అది రాదు. ఆర్టిఫిషియల్గా గురువు ఆశీర్వాదం సరే ఇస్తున్నా అనవచ్చు, కానీ యాక్చువల్ ఏంటంటే ఆశీర్వాదం అనేది గురువు నుంచి ఎలా వస్తుందంటే మీరు ఎప్పుడైతే గురువుని సంతృప్తిపరుస్తారో మీ యొక్క సేవ ద్వారా కానీ, మీ యొక్క వ్యవహారం ద్వారా కానీ, మీ యొక్క ఆచరణ ద్వారా కానీ, మీ సాధన ద్వారా కానీ, గురువు యొక్క ఆదేశాలను అనుసరించడం ద్వారా మీరు ఎప్పుడైతే గురువుని సంతృప్తిపరుస్తాడో, గురువు మీ పట్ల సంతృప్తి చెందినప్పుడే ఆటోమేటిక్గా మీ పట్ల ఆ గురువు నుంచి మీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇది ఆశీర్వాదం గురువు నుంచి పొందే పద్ధతి. అంతేగాని మనం డిమాండ్ చేస్తే రాదు, నాకు ఆశీర్వాదం ఇవ్వండి ప్రభు, గురువుజీ మీరు ఆశీర్వాదం ఇవ్వాల్సిందే నాకు. అలా మనము జబర్దస్తి చేసి గురువు నుంచి ఆశీర్వాదాలని మనం లాక్కోలేము. అది మనం గురువుని సంతృప్తిపరిస్తే సహజంగా హృదయపూర్వకంగా గురువు మనల్ని ఆశీర్వదిస్తారు. అది అసలైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పొందడానికి మనం ప్రయత్నించాలి. అది అసలైన విలువైన సంపద మనకి జీవితంలో. ఇంకా అంతకన్నా మించిన సంపద ఇంకోటి లేదు. త్వయా హూత మహాభావో సర్వయేవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. సో ఇలా అందరి ద్వారా ఆశీర్వాదం, దేవతల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా, అక్కడ ఉన్న మహర్షుల ద్వారా, అందరి ద్వారా, మహాముల ద్వారా, అందరి ద్వారా, పండితుల ద్వారా, అందరి ద్వారా ఆశీర్వాద వచనాలు పొందారు పుతు మహారాజు యజ్ఞాన్ని మధ్యలో ఆపేసి. సో ఈ విధంగా అక్కడ ఉన్న ఋషులు మునులు బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే, ఓ మహారాజా, మీ యొక్క ఆమంత్రం ద్వారా, మీ యొక్క ఆహ్వానం ద్వారా అన్ని రకాల జీవరాశులు, రకరకాల వ్యక్తులు అందరూ ఇక్కడ వచ్చారు, ఉపస్థితమయ్యారు ఈ యొక్క సభలో, యజ్ఞ సభలో, స్థలంలో. సో చాలామంది పితృలోకం నుంచి, కొంతమంది స్వర్గలోకం నుంచి, ఇంకా ముందు కొంతమంది మహామహా గొప్ప ఋషులు మునులు వచ్చారు, ఇంకా ఎంతోమంది సాధారణ ప్రజలు కూడా వచ్చారు ఈ యొక్క యజ్ఞాన్ని, యజ్ఞంలో పాల్గొనడానికి. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఇంత బాగా దాన ధర్మం చేసి అందరినీ సంతృప్తిపరిచేశారు. ఇలా దానం చేసి మీరు సంతృప్తిపరచడం ద్వారా అందరూ సంతృప్తి చెందారు మీ యొక్క ఈ కార్యం వలన అనేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంతృష్టిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా మనం వైష్ణవుల్ని సంతృప్తిపరచడం, సాధువుల్ని, గురువుల్ని సంతృప్తిపరచడం, వారి ద్వారా తద్వారా ఆశీర్వాద వచనాన్ని పొందడం, ఇది మన జీవితంలో భక్తిలో మనం ప్రగతి సాధించడానికి కావాల్సిన ముఖ్యమైన విషయం. సో దీనికోసమే మనం ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ కూడా మనం దీనికోసమే ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు మనం భక్తి జీవితంలో బాగా ప్రగతి సాధించవచ్చు. సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట. సో దీంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. సో అందుకనే కొత్త అధ్యాయంతో మనం రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాము. కొత్త అధ్యాయం అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు విష్ణువు ప్రసన్నుడై ఆ స్థలంలో ప్రత్యక్షమవుతారు. దాని తర్వాత విష్ణువు ఏమంటాడో, మరి ఇంద్రుడికి ఏమైందో, అవన్నీ విషయాలు మనము ఎంతో ఆసక్తికరమైన విషయాలు, ఎంతో మంచి మంచి శిక్షణలు కూడా మనం నేర్చుకోవచ్చు అందులోంచి. సో మనం అది రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. ఎంతో ఓపిక విన్నందుకు చాలామందికి చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదులకి జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేత గౌర భక్త వృందికి జయ. నితాయి గౌర సీతనాథ ప్రేమానంది హరిహరి బోలు.